సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ఓం.
ఆరవ అధ్యాయం 13వ శ్లోకం.
సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.
మన శాస్త్రంలో ఈశ్వర ధ్యానం గురించి చెప్పేటప్పుడు మూడు రకాలుగా చెప్పబడింది. ఈశ్వర ధ్యానం లేక ఈశ్వర ఉపాసన, భగవద్ ఆరాధన మూడు రకాలుగా ఎందుకు చెప్పబడింది అంటే మూడు రకములైనటువంటి సాధకులు ఉంటారు కనుక మూడు రకాలైనటువంటి సాధనాలు. సాధకుణ్ణి బట్టి కదా సాధన ఉంటుంది కనుక సాధకులు ఏ విధంగా ఉంటే సాధన కూడా ఆ విధంగానే ఇవ్వాలి. కనుక ఆ ముగ్గురు ఎవరు అంటే ఆ సాధకులు అధమ అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి. అధమ అధికారి అంటే పామరుడు లాంటి వారి, అంటే ఏమీ తెలియనటువంటి అధమ అధికారి. అంటే మేధస్సు బాగా విశాలంగా అధికంగా సూక్ష్మంగా ఎదగనటువంటి వ్యక్తి. భక్తి ఉంటుంది కానీ బుద్ధి సూక్ష్మత అధికంగా ఉండదు కనుక వాళ్ళని అధమ అధికారులు అంటారు. మధ్యమ అధికారికి కొంచెం బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది, ఉత్తమ అధికారికి బాగా అధికంగా ఉంటుంది సూక్ష్మత, గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, బుద్ధి తీక్ష్ణత ఉంటుంది. ఈ ముగ్గురికి ఏ విధమైనటువంటి ధ్యానం ఇవ్వబడిందంటే ఏకరూప ధ్యానం అధమ అధికారులకి చెప్పబడింది శాస్త్రంలో. ఏకరూప ధ్యానం అంటే రాముణ్ణి గురించి ధ్యానం చేయడం, కృష్ణుడి మీద ధ్యానం చేయడం, ఒక రూపాన్ని పెట్టుకొని ధ్యానం చేయడం, ఆ అభ్యాసం అధమ అధికారుల కోసం, మంద అధికారుల కోసం. ఎట్లాగైతే పిల్లవాడు నడక నేర్చుకోవడానికి మనం మూడు కాళ్ల బండి ఇస్తాం చూసారా, వాడికి నడక వచ్చే వరకు మూడు కాళ్ల బండి కావాలి, ఎందుకంటే కాళ్ళల్లో శక్తి లేదు కదా. అదేవిధంగా మంద అధికారులకి మన శాస్త్రం, నాయన నువ్వు ఈ రూపాన్ని ఉపాసించు, కొంతకాలం నీకు ఇష్టమైన రూపాన్ని తీసుకో, మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, రంగు, శరీర ఛాయ, వాళ్ళ వస్త్రం రంగు, వేషం అన్నీ ఇష్టం ఉంటాయి కదా. కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం, ఎందుకంటే నెమలిపించడం అంటే ఇష్టం వాళ్ళకి, అందుకని కృష్ణుడు అంటే ఇష్టం. ఆ రూపం చూస్తేనే కొంతమందికి చాలా బాగుంటుంది. కొంతమందికి శివుణ్ణి చూస్తే ఇష్టం, ఆ శివుణ్ణి రూపం చూడంగానే తన్మయం అయిపోతారు, అది వాళ్ళకి ఇష్టం. కొంతమందికి ఏమో విష్ణుమూర్తిని చూస్తే, చతుర్భుజ విష్ణుమూర్తిని చూస్తే ఇష్టం. కనుక రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులకి వారి వారి రుచికి ప్రకారం, వారి రుచి ప్రకారం వారికి ఆ శాస్త్రం చెప్పింది. కనుక రూపాన్ని ధ్యానించి ఏకరూప ధ్యానం అన్నారు. అది చాలా కాలం చేసిన తర్వాత నీకు మానసిక పరిపక్వత వస్తే, నువ్వు మధ్యమ అధికారి అవుతే అప్పుడు ఆ రూపాన్ని అన్ని చోట్ల చూడగలుగుతావు. ఆ రాముణ్ణి ఆ కృష్ణుణ్ణి అన్ని చెట్లల్లో, కొండల్లో, కోనల్లో, నదుల్లో, వాగుల్లో, వంకల్లో, ప్రతి చోట చీమ ఏమీ చూసినా కూడా, పక్షులు మృగాలన్నీ కూడా పరమాత్ముడు యొక్క స్వరూపంగా చూడగలిగేంత శక్తి నీకు కొంత వస్తుంది, అప్పుడు మధ్యమ అధికారి అవుతావు నువ్వు, విశ్వరూప ధ్యానం అన్నారు. అందరూ తులసిని పూజించలేరు. తులసీదేవిని, తులసి మాతని, చెట్టుని దేవుడిగా భావిస్తున్నాం, తులసీ మాత అందరూ చేయలేరు. అది ఆవును పూజిస్తాం మనం, అట్లా కొన్ని కొన్ని వస్తువుల్లో భగవంతుడిని చూడగలిగే శక్తి కొంత మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళకే వస్తుంది. అందరూ చేయలేరు అది. అందరు రూపాన్ని మాత్రమే ఇష్టపడతారు ఎక్కువగా 99%. ఆవుని పూజించడమనో లేకపోతే తులసిని పూజించడమనో నదిని పూజించడమనో అది తక్కువ మన దేశంలో ఉంది, కానీ మిగతా దేశాల్లో మిగతా సంస్కృతుల్లో లేదు. వాళ్ళ దేవుడు వాళ్ళ ఆచారమే వేరనుకోండి, అది వేరే విషయం. కనుక మధ్యమ అధికారికి విశ్వరూప ధ్యానం, ఉత్తమ అధికారికి అరూప ధ్యానం. ఇంకా ఎదిగి మనస్సు బాగా పరిపక్వత చెందిన తర్వాత ఉత్తమ అధికారికి ఆ భగవంతుడికి అసలు రూపం లేదు. ఆ రూపం లేనటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకొని ఆత్మగా ఆత్మధ్యానం చేయి అంటుంది. దానికి చాలా పరిపక్వత కావాలి, గురువు కావాలి, శాస్త్రం కావాలి. గురువు దగ్గర అనేక సంవత్సరాలు చదివిన తర్వాత శాస్త్రం అరూప ధ్యానం చేయగలుగుతారు. ఆ స్థితికి రావడానికి ముందు ఏం చేయాలి? విశ్వరూప ధ్యానం చేయాలి. దానికి ముందు ఏకరూప ధ్యానం చేసి ఉంటే వాళ్ళకి అరూప ధ్యానం చాలా తేలికగా వంట పడుతుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ 6వ అధ్యాయాన్ని చెప్పేది అరూప ధ్యానం ఉత్తమ అధికారికి. ఒకవేళ మనం అనుకుంటాం మేము ఉత్తమ అధికారులు కాదండి అంటే పోనీలే, ఉత్తమ అధికారి కాకపోయినా మందధికారి అనుకో, నువ్వు అదే చేస్తూ ఉండు, ఇది విను. ఒక రోజుకి నీకు మనస్సు పరిపక్వత వస్తుంది ఒక 10 సంవత్సరాల తర్వాత, అప్పుడు నువ్వు దాంట్లో నుంచి ఎదిగి ఇక్కడికి వస్తావు అని ఉద్దేశంతో వింటారు. కృష్ణుడి మీద భక్తితో వినేవాళ్ళు ఉన్నారు భగవద్గీత, కానీ కృష్ణుడు చెప్పే తత్వాన్ని తెలుసుకోరు వాళ్ళు. కృష్ణుడు అంటే నాకు ఇష్టం అండి, కృష్ణ కాన్షియస్ వాళ్ళందరూ చదివేది అదే, వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకని భగవద్గీత చదువుతారు. కృష్ణుడు చెప్పే తత్వాన్ని తెలుసుకునేయడం చాలా కష్టం. కనుక ఏకరూపంలోకి వచ్చి కృష్ణుడి మీద ప్రేమతో వచ్చినా కూడా ఆ తత్వాన్ని ఒక రోజుకి తెలుసుకుంటారు, ఏ పరిపాకం వలనో పుణ్య పరిపాకం వలన. సమయం పడుతుంది. కనుక ఈ ధ్యానం అనేది యాక్చువల్గా అష్టాంగ యోగంలో మనకు బాగా చెప్పబడింది. అష్టాంగ యోగంలో చెప్పబడింది ధ్యానం, యమ నియమ. అందులో కూడా 8 మెట్లున్నాయి అష్టాంగ యోగంలో. మొదటిది యమ అంటారు, రెండవది నియమ అంటారు, మూడవది ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం. ప్రత్యాహారము చంద్రహారంగా అంటేది కాదు, ప్రత్యాహారం. 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. ఈ అష్టాంగ యోగంలో చెప్పినటువంటి అన్ని కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ చాలా క్రోడీకరిస్తున్నారు. అందుకని మీకు అష్టాంగ యోగం గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ అధ్యాయంలో అరూప ధ్యానంలో ఉత్తమ అధికారికి అష్టాంగ యోగంలో చెప్పినటువంటి మెట్లు ఉన్నాయి చూసారా, అవి చాలా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉపయోగిస్తున్నారు. యమ అంటే ఏవి మనం చెయ్యకూడదు, బహిరంగ సాధన అని అన్నది చూస్తారా, కొన్ని విలువలు పాటించాలి మనిషి. బహిరంగ సాధన అని అని అంటామే అవి యమ అంటారు. యమ అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ విలువలు పాటించాలి. అహింస, ఎవరిని హింసించవాకు, ఎవరిని బాధ పెట్టకూడదు. సత్యం, అబద్ధం చెప్పవాకు, సత్యమునే పలుకు. ధ్యానం చెయ్యాలి అంటే ఈ నియమాలన్నీ పాటించాలి. అస్తేయం, ఎవరి వస్తువులు కాజేయకూడదు, అపహరించకూడదు, అపహరించాలని మనస్సు కూడా ఉండకూడదు. అస్తేయం, బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహంగా ఉండి బ్రహ్మచింతన చెయ్యాలి. బ్రహ్మచర్యం, అక్కడ బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోవద్దని కాదు, బ్రహ్మమునందు చరించాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు. బ్రహ్మచారి అంటే, బ్రహ్మ అంటే వేదం, చారి అంటే చదువుకునేవాడు, అందులోనే చదువుతూ చరించేవాడు బ్రహ్మచారి. బ్రహ్మ విద్య యందు నిరతము మనస్సును నిలిపి అభ్యాసము చేసేవాడు బ్రహ్మచారి. ఆడవాళ్ళైతే బ్రహ్మచారిణి అన. அஹிம்சா, சத்தியம், அஸ்தேயம், பிரம்மச்சரியம், அபரிக்கிரகம். எக்கூகா வஸ்துன்னு சேர்த்துக்கோக்கூடாது. మనం చేర్చుకుంటుంటాం, మనకు తెలియకుండానే వస్తుంటాయి అవి, మన ఇంట్లో పెరిగిపోతూ ఉంటాయి వస్తువులన్నీ. అవి చేర్చుకున్నప్పటి నుంచి మనస్సు అంతా వాటి మీదనే ఉంటుంది. నువ్వు ధ్యానం చేయాలనుకున్న వాడివైతే తగ్గించుకో వస్తువులన్నీ, అపరిగ్రహం, పరిగ్రహం చెయ్యవాకు, అన్ని చేర్చుకోవాకు, ఇది వద్దు ఇది వద్దు అని చెప్పి పంపించేయి. ఇంటికి వెళ్ళి చూసుకోండి ఏమేమి ఉన్నాయి, అనవసరమైన అంటే ఎన్ని వస్తాయి చెప్పు, ఖాళీ అవుతుంది ఇల్లు. మనం గనక అవి చూస్తే అన్ని వస్తువులు మనకు అనవసరమైనవి ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు తెలియకుండానే బాధ బందీ పెట్టుకుంటాం అన్నమాట, అవన్నీ బందీలం అయిపోతాం తర్వాత. గృహస్థ అంటే అదే, గృహంలో ఉండేవాడు గృహస్థుడు. గృహంలో ఈయన ఉంటున్నాడా ఆయనలో గృహం ఉంటుందా అనేది సందేహం వస్తుంది తర్వాత. మనం గృహంలో ఉంటాం, కొంతకాలం తర్వాత గృహంలో ఉన్న విషయాలన్నీ మన మనస్సులో ఉంటాయి. అంటే గృహం మనలో ఉంటుంది, మనం గృహంలో ఉండడం కంటే కూడా మన గృహంలో విషయాలన్నీ మన మనస్సులో ఉంటాయి. అందుకని గృహస్థ అనేటువంటిది రెండు విధాలుగా చెప్పుకోవచ్చు, అపరిగ్రహం. రెండవది ఏమిటి, నియమం. బహిరంగ సాధనాల నియమం అంటే, నియమాలు అంటే ఏమేమి చెయ్యాలి. శౌచం, శుద్ధంగా ఉండాలి. శరీరం, మనస్సు, ఆలోచనలు, మాటలు అన్ని శుద్ధంగా ఉండాలి. శౌచం, సంతోషం రెండవ నియమం. సంతోషం అంటే ఎప్పుడు తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది లేదు ఇది లేదు అని చెప్పి దిగులు పడుతూ ఉండకూడదు. ఉన్నదాంతోనే ఆనందంగా తృప్తిగా ఉండడం అన్నమాట, అది సంతోషం అంటే. శౌచం, సంతోషం, తపస్సు, ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, మౌనం, ఇట్లాంటివన్నీ పాటిస్తూ ఉండాలి. చేస్తే అది తపస్సు అంటారు, ఉపవాసం ఉండడం అన్నమాట, మౌనంగా ఉండడం తపస్సు. తర్వాత స్వాధ్యాయం, ప్రతిరోజు పారాయణం చేయడం, భగవద్గీత పారాయణము, రామాయణ పారాయణం, భాగవతము, భారతము, ఏదో ఒకటి చదవ అది రోజు కొద్దిసేపు, ఉదయం సాయంత్రం. మనం ఈ సంస్కృతి సంబంధించిన వాళ్ళం గనక మనకి ఈ సంస్కృతి సంబంధించినటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ప్రతిరోజు ఒక పారాయణం ఉండాలి కొంచెంసేపు. స్వాధ్యాయం, తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుణ్ణి ధ్యానించడం, ఈశ్వరుణ్ణి పూజించడం. ప్రతిరోజు ఈశ్వర పూజ ఉండాలి. దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం, ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయడం, ఆ భగవంతుణ్ణి ఆరాధించడం, ఈశ్వరార్పణం, ఈశ్వరారాధనం. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఐదు నియమాలు. ఇవన్నీ 10 కమాండ్మెంట్స్ ఆఫ్ హిందూయిజం అంటారు. ఎట్లాగైతే క్రిస్టియానిటీలో వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, మనకు కూడా హిందూయిజంలో ఉన్నాయి 10 కమాండ్మెంట్స్, కానీ జనానికి తెలియదు. ఈ 10 కూడా మన హిందూ ధర్మంలో కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్. ఇవన్నీ కూడా పతంజలి చెప్పినవి, శాస్త్రంలో చెప్పినవి, తైత్రీయ ఉపనిషత్తుల్లో అనేక ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాలే ఆయన చెప్పారు. తైత్రీయ ఉపనిషత్తులో సత్యం వద, ధర్మంచర, అక్కడ చెప్పినవి ఆయన అష్టాంగ యోగంలో చెప్పారు అంతే. కనుక ఇవి యమ నియమాలు, ఇవి కనుక పాటిస్తే ధ్యానం చేయడం మనకు సులభం. తర్వాత ఆసనం, ధ్యానం చేయాలంటే ఒక ఆసనంలో కూర్చునేటటువంటి సిద్ధి కావాలి, ఆసన సిద్ధి అంటారు. ప్రతిరోజు కొన్ని ఆసనాలు వేసామనుకోండి, యోగాసనాలు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేస్తే కదలకుండా ఒక ఆసనంలో కనీసం అరగంట గంట కూర్చోగలుగుతాం. కాళ్ళు అటు ఇటు తిప్పుకోకుండా, కదలకుండా, మెదలకుండా కూర్చోగలిగినటువంటి శక్తి ఉంటే కదా మనసు ధ్యానం మీద నిలుపుతాం. విషయం మనకు ఆ ధ్యానం మీద నిలపాలి అంటే మనస్సుని, శరీరం నిలిచి ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అందుకని యోగాసనాల వల్ల మనకు ప్రయోజనం ఉంటుందని చెప్పి అష్టాంగ యోగంలో 3వ మెట్టుగా ఆసనాలు చెప్పబడినాయి. ఆ ఆసనం అంటే ఇక్కడ కూడా మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు కాళ్ళు బారదాపుకొని కూర్చోలేం కదా, ఏదో ఒక సిద్ధాసనంలో సుఖాసనంలో కూర్చుంటే మనస్సు చక్కగా నిలుస్తుంది. కనుక ఆ ఆసనాలు వేయడం వల్ల, అష్టాంగ యోగ ఆసనాలు వేయడం వల్ల ధ్యానంలో ఒక ఆసనంలో మనం కదలకుండా కూర్చోగలుగుతాం. అలా చిన్నప్పటి నుంచి పూజ అలవాటు ఉన్న వాళ్ళు రోజు దేవుని దగ్గర కూర్చుంటే గంట అరగంట సేపు వాళ్ళకి అలవాటు ఉంటుంది, ధ్యానం చేయడం ఈజీ. ఈ రోజుల్లో ఏమీ లేవు. ఇప్పుడు యోగా చేసేవాళ్ళు కూడా అందరూ కింద కూర్చోకుండా నూతనే యోగాలు చేస్తున్నారు, కుర్చీ మీద కూర్చుండే యోగాలు చేస్తున్నారు. కూర్చుని చేసేవాళ్ళు చాలా తక్కువ. మాకు ఈ విధంగా చెప్పండి, వాళ్ళకి తగినట్లు చెప్పాలి చూస్తున్నది యోగా. ఇప్పుడు పద్మాసనం వేసి కూర్చోమంటే టీచర్లే కూర్చోలేకపోతున్నారు. పద్మాసనంలో నేర్పే వాళ్ళకి ఏం నేర్పుతారు? కనుక పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, ఆసన స్థితి, యమ నియమ ఆసనం, ప్రాణాయామ. ప్రాణాయామం కృష్ణ పరమాత్మ చెప్పారు 5వ అధ్యాయంలో. ఆ ప్రాణాయామం కూడా మనకి ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతుంది అని. అంటే మన శ్వాసని నిగ్రహించడం, శ్వాసని ఒక పద్ధతిలో చేయడం అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఒక పద్ధతిగా చేయడం ప్రశాంతంగా. అలా చేయగలిగితే ఎప్పుడు నిటారుగా కూర్చొని చేయాలి. అది నిటారుగా కూర్చోవాలంటే ఆసనం చేయాలి రోజు. ఆసనాలు వేస్తే గానీ నిటారుగా కూర్చోలేము, నిటారుగా కూర్చుంటే గానీ ప్రాణాయామం చేయలేము. ఎలా కూర్చొనైనా ప్రాణాయామం చెయ్యొచ్చు, అది వేరే విషయం. ఎట్లా కూర్చున్నా గాలి తీసుకుంటున్నారా లేదా? గాలి తీసుకుంటాం, కానీ సరైనటువంటి పద్ధతిలో గాలి తీసుకోవడం అనేది దానికి ఒక నియమం ఉన్నది. కనుక ఆసనం అన్నారు, ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం. ధ్యానానికి ముందు ఆయన 7వ మెట్టు చెప్పబోతున్నారు ధ్యానం, పతంజలి. ఆ 7వ మెట్టు ధ్యానానికి ముందు నువ్వేం చేయాలి? ప్రత్యాహారం, ఇంద్రియాలను నిగ్రహించు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ కూడా. సమంకాయం శిరోగ్రీవం అన్నారు కదా, అది అష్టాంగ యోగంలో చెప్పినటువంటి ఆసనం. ధారయన్ అచలం స్థిరహ సంప్రేక్షణ నాసికాగ్రం స్వం అంటే ప్రత్యాహార. ఇంద్రియాలన్నింటినీ బయటికి పోకుండా లోపలికి మరల్చు. అవలోకయన్, బయట వాడిని అనవలోకయన్, లోపల అవలోకయన్. నీ ఆత్మ దర్శనం, ఆత్మని చింతన చెయ్యి, అన్నిటినీ ఇంద్రియాలను లోపలికి తీసుకొచ్చి అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ప్రత్యాహార. అలా చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే ధారణాశక్తి వస్తుంది. మన సూదిలో దారం ఉంచాలి అంటే ఆ దారాన్ని ఎట్లా బాగా మెలిపి, మెలిచిన తర్వాత చిన్నగా గుచ్చేస్తుంది ఈజీగా. అదే విధంగా మా మనస్సు కూడా ఏకాగ్రంగా ఉంటే ధారణ చేయగలుగుతాం. అంటే మనస్సుని ఫోకస్ చేయడం అన్నమాట, కాన్సన్ట్రేట్ చేయడం అంటారు ధారణ. ఒకే దాని మీద స్టడీగా మనసును ఉంచితే ధారణ అంటారు. అలా ఉంచగలగాలి. అలా ఉంచగలిగిన వాళ్ళే ధ్యానం చేయగలరు. అందుకని ధారణ అభ్యాసం ముందు, ధ్యానానికి ముందు. ఆ ధారణ చెయ్యాలి అంటే ప్రాణ సామ్యం ఉండాలి, శరీర సామ్యం ఉండాలి. శరీర సామ్యానికి ఆసనాలు, ప్రాణ సామ్యానికి ప్రాణాయామ, ధ్యానం చేయడానికి ధారణ. మనస్సుని అదే విషయం మీద ఉంచడం చాలాసేపు. చాలాసేపు అంటే కనీసం అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట వరకు ధ్యానం చేయగలిగితే ఆ ధారణ నిలపగలిగితే ధ్యానానికి మనం అర్హులమవుతాం. ఆ ధారణ అనేక సార్లు చేసిన తర్వాత ప్రతిరోజు మనకు లగ్నం అవుతుంది మనస్సు ఒక ధ్యాన విషయం మీద. అందుకని ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం అనేక సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఈ ఆత్మ ధ్యానం చాలా సులభం. శాస్త్ర పఠనం సులభం, శాస్త్ర విషయాన్ని గ్రహించడం సులభం. అందుకని మన వాళ్ళు చక్కగా రోజు పూజ పునస్కారం అనుష్ఠానం ఇవన్నీ చేసేవాళ్ళు, ప్రాణాయామం ఆసనాలు అన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు మన పొద్దున్న లేస్తే ముందు టీవీతో మొదలవుతుంది మన లైఫ్, న్యూస్ పేపర్తో మొదలవుతుంది. మనకు అభ్యాసాలు ఏముండవు. ఈ రోజుల్లో ఏమైందంటే పార్కింగ్కి వెళ్ళి వాకింగ్లు చేస్తున్నారు, పార్క్కి వెళ్ళి వాకింగ్లు చేస్తున్నారు, అంతవరకే. కానీ ఒక నియమం, నిష్ఠ, ఒక ఆత్మజ్ఞానం కోసమో, ముక్తి కోసమో, దైవ దర్శనాని కోసం ఎవరు సాధనలు చేయడం లే. ఆరోగ్యం కోసమో, వాళ్ళ మనశ్శాంతి కోసమో ధ్యానాలు చేస్తున్నారు, కానీ భగవంతుడు ప్రాప్తి కోసం ధ్యానాలు చేయడం లే. ధ్యానం చేస్తే బీపీ తగ్గుతుందని చేస్తున్నారు, ఫోన్ ఎట్లన్నా చేస్తున్నారు, అది వేరే విషయం. కనుక భగవద్ ధ్యానం భగవంతుడి కోసం, భగవద్ దర్శనం కోసం, మోక్షం కోసం యోగ సాధనం. అంతేగాని యోగ సాధనం మీ హెల్త్ అనేది బై ప్రోడక్ట్. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బై ప్రోడక్ట్, అది వస్తుంది బోనస్. అది అందుకని ధారణ ధ్యాన చేయడం వల్ల సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం. సమాధి స్థితి అంటే ఏమిటి? మనస్సు మమేకం అయిపోతుంది ఆ రూపంలో. ఏకరూప ధ్యానం అయితే ఆ రూపం నేను ఒకటైపోతాం మానసికంగా. విశ్వరూప ధ్యానం అయితే అంతా విశ్వమంతా నేనుగా పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. అదే అరూప ధ్యానం అయితే ఆత్మ ధ్యానం అయితే నేను పరమాత్మ ఒకటేనటువంటి జ్ఞానంలోనే ఆ నిధిధ్యాసనం చేయడం. ఎందుకంటే ఇవన్నీ ముందు ఉన్నాయని మనం తెలుసుకోవాలి, అవి ఆచరిస్తే వీరి ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి, అవి చెయ్యవలసిన వయసులో చెయ్యాలి. అది విషయం. చెయ్యవలసిన వయసులో చేస్తే ప్రయోజనం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది ప్రయోజనం, పూర్తిగా ఉంటుంది. చెయ్యవలసిన వయసులో చేయకపోతే ఏమంటే తర్వాత తెలుసుకుందాం అనుకోండి, ఏజ్ ఎంత అయిపోయిన తర్వాత తెలుసుకుంటే కొంచెం కొంచెం ప్రయోజనం ఉంటుంది, ఏదో కొంచెం ప్రయోజనం ఉంటుంది. సరే, ఇవి అష్టాంగ యోగం అంటారు దీన్ని. యమ నియమ ఆసన ప్రాణయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఆ పేర్లు నేరుగా చెప్పకపోయినా కృష్ణ పరమాత్మ అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అది అష్టాంగ యోగం యొక్క గొప్పతనం. చూడండి, 13వ శ్లోకంలో క్రిందటి వారం చూస్తున్నాం, శరీర స్థితి అన్నారు. శరీర స్థితి సమం కాయ స్థిరో గ్రీవం. కాయం శరీరాన్ని, ఈ క్రింది భాగాన్ని శరీరాన్ని, మెడని, తలను సమంగా ఉంచాలి. సమం కాయ శిరో గ్రీవం. ఇట్లా కూర్చోవాలి స్టాచ్యూ లాగా. ఇలా కూర్చోవాలంటే మన శరీరం మన స్వాధీనంలో ఉండాలి, మన ప్రాణ సామ్యం మనకు అనువుగా ఉండాలి ధ్యానం చేయడానికి. ప్రాణం సామ్యంగా ఉండాలి అంటే శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. అది అండర్ వెయిట్ ఉండకూడదు, ఓవర్ వెయిట్ ఉండకూడదు. అండర్ వెయిట్ ఉంటే కష్టం, ఓవర్ వెయిట్ ఉన్నా కష్టమే. అందుకని శరీర సామ్యం వచ్చిన తర్వాత ప్రాణసామ్యం వస్తుంది. ప్రాణసామ్యం వచ్చిన తర్వాత మనస్సామ్యం, మనస్సుని సమంగా ఉంచుతాం. అందుకని మన సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. పొద్దున లేవగానే యోగాభ్యాసం, తర్వాత పఠనం, తర్వాత మన భక్తి కోసం కొంచెంసేపు పని చేసుకొని వంట చేసుకొని కూర్చొని మళ్ళీ సాధనం. అందుకని వివేకవంతులు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోరు. అనవసరమైన మాటలు కానీ అనవసరమైన విషయాల్లో కానీ వాళ్ళు జోక్యం చేసుకోరు. ఎందుకంటే మనం చేయవలసిన సాధన ఎంతో ఉన్నది. అనవసరమైన మాట్లాడటానికి, అనవసరమైన వాటిని చూడటానికి, అనవసరమైన చోట్లకు వెళ్ళడానికి టైం ఎక్కడుంటుంది చెప్పండి? మనకంటూ ఒక గమ్యం ఉన్నప్పుడు, ముందు ఆ గమ్యాన్ని చేరడం కోసం మనకు ఒక సాధన ఉన్నప్పుడు మన మనస్సులో, ఆ సాధన చేయడానికి మనకే సమయం లేకపోతే అనవసరమైన వాటి మీదకి పోతుందా మనస్సు? పోదు. అందుకని ప్రతి మనిషికి ఎందుకు అనవసరమైన వాటి మీదకి పోతుందంటే గమ్యం లేక. చూసారా, ఒక గమ్యం, జీవన గమ్యం లేకపోతే సాధన ఉండదు. సాధన లేకపోతే ఆ సమయం అంతా ఏం చేస్తాడు? లోకాభిరామాయణం, ఏం జరుగుతోంది ప్రపంచంలో, పాలిటిక్స్ ఏమిటి, ఏమిటేమిటి, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తుంటాడు. కనుక ఎక్కువ మంది శరీర జీవితంలో ఒక గమ్యం లేని వాళ్ళే. గమ్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరడానికి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా వాళ్ళకు ఎవరితో పనున్నది ఈ ప్రపంచంలో? ఆ గమ్యాన్ని చేరుకోవడానికి తెలుసుకున్న సాధనని సాధించడం కోసం వాళ్ళు శ్రమ పడుతుంటారు. అది విషయం. సమయం అయిపోతే మళ్ళీ రాదు మనకు. సమంకాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. అటు ఇటు చెలించకుండా స్టడీగా ఉండాలి శరీరం. ఉన్న తర్వాత ఏమవుతుంది? సంప్రేక్ష నాసికాగ్రం స్వం. నీ యొక్క దృష్టిని నీ యొక్క ముక్కు పుటాలకి కొన మీద మరల్చాలి. అంటే ముక్కును చూడమని కాదు, ముక్కు నునిని చూడమని కాదు. నువ్వు మధుసూదన సరస్వతి చెప్తారు, అర్ధ నిమీలిత నేత్రం లయవర్జనార్థం. హాఫ్ క్లోజ్డ్ ఐస్, అర్ధ నిమీలితం అంటే పూర్తిగా క్లోజ్ చేస్తేనేమో మూసుకుంటే నిద్ర వస్తుంది, పూర్తిగా తెరిచుంటే బాహ్య విషయాలు మనసులో పడతాయి. అందుకని సగం మూసుకోమన్నారు. సగం మూసుకుంటే కన్ను దృష్టి ఎక్కడుంటుంది? ముక్కు చివరి భాగానికి వస్తుంది. అది అర్థం. ఆయన చెప్పింది అర్ధ నిమీలిత నేత్రం లయవర్జనార్థం. లయం అంటే నిద్ర. లయ నిద్ర రాకుండా ఉండడం కోసం కళ్ళు అర్ధ నిమీలిత నేత్రం. అందుకని మన కృష్ణుడిని ధ్యానం ఫోటో చూడండి, శివుడు ధ్యానం ఫోటో చూడండి, అర్ధ నిమీలిత నేత్రాలు అవన్నీ అందరూ చేయలేరు. అవి అర్థాన్ని మీలేతో నేత్రం. మీరు ఇప్పుడు ట్రై చేయకండి, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. తర్వాత విక్షేప నివారణార్థం, కళ్ళు తెరిస్తే ఏమవుతుంది, పూర్తిగా విక్షేపం వస్తుంది. దాన్ని ఆపడం కోసం హాఫ్ క్లోజ్, నిద్ర నాపడం కోసం హాఫ్ క్లోజ్ అన్నారు. అర్థ నిమీలిత నేత్రం, అది ఇక్కడ పరిసంఖ్యా విధి అని చెప్పాను పోయిన వారం నేను. అంటే అటు ఇటు చూడవద్దనే కాని అర్థం, మీ ముక్కును మాత్రమే చూస్తూ ఉండమని కాదు అర్థం. పరిసంఖ్య అంటే పరివర్జనార్థం, పరివర్జన బుద్ధి అని అర్థం. పరిసంఖ్యా విధి అంటే పరివర్జన బుద్ధి. పరివర్జనం అంటే ఏమిటి, వదిలిపెట్టు, మిగతా విషయాలను వదిలిపెట్టు. ధ్యానం చేసేటప్పుడు ధ్యాన విషయాన్ని ఆలోచించాలి. ధ్యాన సమయంలో చెప్తున్నాం ఇప్పుడు. ధ్యానం చేసేటప్పుడు ధ్యాన విషయాన్ని ఆలోచించి మిగతావి వదిలిపెట్టు. పరివర్జన బుద్ధి. సంఖ్య అంటే బుద్ధి, జ్ఞానం. పరిసంఖ్య అంటే వదిలిపెట్టాలనేటువంటి జ్ఞానం. అది మీమాంస శాస్త్రంలో చెప్పబడింది, శ్లోకంలో ఉండదు. అది నేను చెప్తున్నా మీమాంసా శాస్త్రంలోది తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నా. పరిసంఖ్య విధి అంటారు, తప్ప విధి ధ్యానం చేసేవాళ్ళకి. చేసేవాళ్ళకి, చెయ్యని వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోండి. కూర్చొని రోజు ధ్యానం చేసేవాళ్ళకి ఇవన్నీ రుచిస్తాయి. చెయ్యని వాళ్ళకి ఏమందంటే ఏదో చెప్తున్నారు బాగానే ఉంది అనిపిస్తుంది. ఇది ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ స్థితి అని పేరు. స్వం నాసికాగ్రం అవలోక అనవలోకయన్, స్వం నాసికాగ్రం చ అనవలోకయన్ అంటే బాహ్య విషయాలను చూడకుండా. అనవలోకయన్ బాహ్య విషయాలను చూడకుండా అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం, పాజిటివ్ గా చెప్పుకోవాలి. బాహ్య విషయాలను చూడకుండా అనేది నెగిటివ్ ప్రజెంటేషన్. పాజిటివ్ గా చెప్పుకోవాలి అంటే దిశాంశ అవలోకనం అంతరీకుర్వన్, అటు ఇటు చూసే దృష్టిని, ఆ దిక్కులు దిక్కులు చూస్తుంటుంది కదా మనస్సు, కళ్ళు ఇవన్నీ దిక్కులు చూస్తుంటే చూసా, దిక్కులు చూసే కళ్ళని అంతరీకుర్వన్, లోపలికి మరల్చాలి ఆ దృష్టిని, లోపలికి మరల్చాలి. దిశాంశ అవలోకనం అంతరీకుర్వన్, ఆ దిక్కులు ఈ దిక్కులు చూసేటటువంటి కళ్ళని లోపల హృదయంలో ఉన్న ఆత్మ వైపు తిప్పాలి. కళ్ళను తిప్పలేము, కళ్ళు మూసుకుంటే మనస్సు దాని మీద నిలుస్తుంది, కళ్ళు బయటికి పోతుంటే మనస్సు వెనకాల పడిగెడుతుంది. చూడండి ఇక్కడ లాజిక్ ఏంటంటే, బయట విషయం చూస్తే ఆ మనస్సు ఆ కళ్ళ ద్వారా బయటికి వెళుతుంది. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఏ విషయాలు చూడకుండా ఆత్మచింతన చేస్తూ ఉంటే మనస్సు బయటికి పోదు, మనస్సు నిలుస్తుంది. కళ్ళు బయటికి పోవడం అంటే ఏంటి, కళ్ళ ద్వారా మనస్సు పోతుంది అని అర్థం. కళ్ళు మూయడం వలన చెవులు వినకుండా ఏవి ఈ ఆత్మచింతన చేస్తూ ఉంటే మనస్సు ఇంకేం చేస్తుంది, బయటికి పోలేదు, అది ఆత్మ మీదనే ఉంటుంది, ఆత్మచింతనం చేస్తుంది. ఇవి కొన్ని దశాబ్దాలు చేయాలి ఇట్లా. టీనేజ్ నుంచి మొదలు పెడితే 30 ఏళ్ళు వచ్చేసరికి ధ్యానం అంటే ఏమిటని అర్థం అవుతుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళ వయసులో మొదలు పెడితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక ధ్యానంలో ఒక మంచి పట్టు వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు జనం అందరు, 60 ఏళ్ళ వయసులో ధ్యానం మొదలు పెడితే ఏమొస్తుంది చూడండి, ఎంత కష్టము. కష్టం అనుకుంటే కష్టం, లేకపోతే లేదు, ఈజీయే అంటే చేయదలుచుకుంటే. అందుకని ఎవరో చెప్పారు, ముసలివాడు ఎవరయ్యా, వయసు కలిగిన వాడు ఎవరయ్యా అంటే, ముసలివాడైనా కూడా ఎప్పుడు ఉత్సాహంగా చురుకు చురుకుగా ఇంకా ఉంటారో వాళ్ళు యువకులతో సమానం, యువకుడు అయి ఉండి కూడా ఎప్పుడు నిరుత్సాహంగా మనమా ఏం చేస్తాం మనకేం రాదు అంటే వాడు ముసలివాడితో సమానం. కానీ మన వయస్సు మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, అర్థమైందా, మన వయస్సు మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. కనుక మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు తర్వాత శ్లోకం, తర్వాత 14లో బుద్ధిస్థితి గురించి చెప్తున్నారు. ప్రశాంతాత్మా విగత భీ, బ్రహ్మచారి వ్రతే స్థిత, మన సంయమ్యమచిత్త, యుక్త ఆసీత మత్పరః, శరీరస్థితి, ఇంద్రియస్థితి, ప్రాణస్థితి అన్ని చెప్పిన తర్వాత మన బుద్ధి ఎలా ఉండాలి? బుద్ధిస్థితి 8వ మెట్టు. ప్రశాంతాత్మ విగత భీహి, ప్రశాంత ఆత్మ, ప్రకర్షేణ ఆత్మ అంతఃకరణం. ఎవరి మనస్సైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఎవరైతే తమ రాగద్వేషాలను నిగ్రహిస్తారో, ఎవరైతే వారి వారి రాగద్వేషాలను, కోపతాపాలను వారి యొక్క ఆధీనంలో ఉంచుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వారి మనస్సు లేక వారి అంతఃకరణం లేక వారి ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకి పాట పాడేటప్పుడు, కీర్తన పాడేటప్పుడు ఒక రాగం పాడుతూ ఉంటారు ఆ గాయకుడు. ఆ రాగం పాడుతూ ఉంటే మోహన రాగం పాడుతున్నాడు, మోహన రాగ స్వరాలని పాడుతూ ఉంటాడు. ఒక అరగంట పాడిన తర్వాత ఇంకొక కీర్తనకు వెళ్ళాలి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ మోహన రాగాన్ని పాడకూడదు, ఆ కీర్తన రాగం వేరు. ఆ రాగం మార్చాలంటే ఏం మార్చాలి? ఆయన స్వరాలు మార్చాలి. మోహన రాగంలో ఉండే స్వరాలు అవి కాకుండా హిందోళ రాగం పాడేటట్లయితే హిందోళ రాగ స్వరాలు మార్చాలి. ఆ స్వరాన్ని నోట్లో పలికించాలి. పలికించినప్పుడు ఏమవుతుంది? హిందోళ రాగం వస్తుంది. కనుక స్వరాల మార్పు వలన రాగం మారుతుంది. కానీ నువ్వు రాగాన్ని ఎలా మారుస్తావు? స్వరాలను మార్చకుండా. సరిగమ 7 స్వరాలు ఉన్నాయి. ఈ 7 సప్తస్వరాలు మారిస్తే రాగం మారుతుంది. అవునా? ఆ రాగం మారినప్పుడు మనకు తెలిసిపోతుంది, ఇందాక రాగం వేరు, ఈ రాగం వేరు, చక్కగా ఉంది ఈ రాగం, అది బాగుంది, ఇది బాగుంది. తెలుస్తున్నదా లేదా? అదే సరిగమ పదని, అదే సరిగమ పదని ఆ రాగంలో ఒక రకంగా పలుకుతాం. ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క రకంగా పలుకుతాం. 2 రకాలైన రీలు, 2 రకాలైనటువంటి మాలు, 2 రకాలైనటువంటి దా అన్నీ ఉన్నాయి సంగీతంలో. అదేవిధంగా మన జీవితంలో కూడా జీవన రాగం, జీవన రాగాన్ని సీరియల్ చదువుతూ ఉంటారు. జీవన రాగం తెలియదు వాళ్ళకి. జీవన రాగం అంటే మన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క స్వరంతో సమానం. మన ఆలోచనని చక్కగా మలుచుకుంటే మంచి స్వరం వేసి ఆ స్వరానికి తగినట్లుగా రాగాన్ని సృష్టించాలి అంటే రాగద్వేషాలనేటటువంటి మనం వదులుకుంటే మన జీవితం చక్కని రాగం అవుతుంది, జీవన రాగం. కోపం, తాపం, ఈర్ష, అసూయ, అవతల వాళ్ళ మీద ద్వేషం, ఇవన్నీ పోవాలి ధ్యానం చేసేటప్పుడు. లేకపోతే వాళ్లే వచ్చి కూర్చుంటారు మన మనస్సులో. ప్రశాంతాత్మా విగత భీహి, నాకు వాళ్ళ వల్ల నష్టం జరిగింది, నాకు వాళ్ళ వల్ల హాని జరుగుతుంది, నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారు, ఇట్లాంటి ఉన్నప్పుడు భయం. ధ్యానం చేయగలమా? మనకి ఎవరైతే మనం శత్రువులుగా భావిస్తున్నామో, ఎవరినైతే మనం ద్వేషిస్తున్నామో తెలియకుండా మనస్సులో, నిజంగా మనం ద్వేషించే వ్యక్తికి నష్టం లేదు. అసలు మనం ద్వేషిస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు. చూడండి విచిత్రం, ద్వేషించేవాడు ద్వేషింపబడేవాడు, ద్వేషింపబడేవాడికి పాపం నిజంగా తెలియదు వీడు మనల్ని ద్వేషిస్తున్నాడని. కనుక ద్వేషించేవాడికే కష్టం. యాక్చువల్గా ద్వేషిస్తున్నాడు చూసావా ఒక వ్యక్తిని ఎప్పుడు? ఆ వ్యక్తి వల్ల ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషం వల్ల ఏమవుతుందంటే లోపల మనస్సు కలుషితం అయిపోతూ ఉంటుంది. నన్ను బాధ పెట్టారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను ఇట్లా చేశారు, అట్లా చేశారు అని మనం ఆలోచిస్తున్న కొద్దీ అసలు వాళ్ళు మనల్ని ఎప్పుడూ మర్చిపోయినారు. మనం మాత్రం రోజు ధ్యానం చేస్తుంటాం. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. మన ప్రశాంతత ఉండదు మనస్సుకి. ఎవరి వలన ఏదో ఎప్పుడో 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట అసలు ఆ వ్యక్తులు కూడా ఉన్నారో పోయినారు. నష్టం జరిగింది అనుకోండి, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. ఆలోచించి ధ్యానంలో కూర్చున్నప్పుడు సరిగ్గా అదే వస్తాయి జ్ఞాపకానికి. ఇంకేం ధ్యానం చేస్తాం? ప్రశాంతాత్మ, అది అశాంతాత్మ, అశాంతాత్మ. కనుక ఏం చేయాలంటుంది శాస్త్రం తెలుసా? నీకు ఎవరి మీద అయితే కోపం ఉన్నదో, ఎవరినైతే మీకు తెలియకుండా అయిష్టపడుతున్నారో, ఎవరి మీదైతే మీకు ద్వేషం ఉన్నదో, ఎవరి వలన అయితే మీకు నష్టం కలిగిందని మీరు భావిస్తున్నారో, వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకో, ద్వేషించవాకు వాళ్ళని. కనుక మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎవరు ఎవరికి హాని కలిగించరు. మన మనస్సే మనకు హాని చేస్తుంది. చూసాం కదా, ఉద్ధరేది ఆత్మనాత్మానమని. ఆత్మ నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అని విన్నాం కదా మనం. కనుక మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ వల్ల మనకు చాలా కష్టం జరిగిందని చెప్పి మనస్సు ఏం చేస్తుందంటే 24 గంటలు ఆలోచించమంటే బాగా ఆలోచిస్తుంది. ఏదో పొరపాటున ఎప్పుడో ఏదో ఎవరు అంటే ఇంకా దాని గురించి ఆహా ఏం ఆలోచిస్తుంది మనస్సు ఆనందంగా. మెడిటేషన్ లో కూడా ధ్యానం చేయనివ్వకుండా అది ఒక రోగం మనస్సుకి. కనుక ఆ రోగాన్ని నుంచి మనస్సును తప్పించాలి అంటే భగవద్భక్తి, గురు, శాస్త్రం తప్ప వేరే మార్గం లేదు. దాంట్లో నుంచి బయటపడకే మనకు సంసారంలో పడుతున్నాం మనం. అంతా ఆత్మస్వరూపం అయినప్పుడు ఎందుకు నాకు ఈ ద్వేష భావం, ఎవరిని ద్వేషిస్తున్నాను? అందుకని జ్ఞానం రావాలి మనస్సుకి. ఈ ద్వేషించేవాడెవరు, ఎవరిని ద్వేషిస్తున్నాడు, అసలు వాడి రూపం ఏమిటి అనలైజ్ చేస్తున్నాం మనం ఇక్కడ శాస్త్రంలో. ఈ అహంకారం సత్యమా? నిజంగా కాదు. ఆత్మకి ఎప్పుడు ద్వేషమే లేదు, రాగం లేదు. ఈ అహంకారం అనేది నిజం కాదు. అట్లాంటప్పుడు ఎవరిని ఎవరు ద్వేషిస్తున్నారు చూడండి. ఎంత అజ్ఞానం పడి కొట్టుకుంటున్నాము మనం. మనిషి రాత్రులు పగళ్ళు, రోజులు వారాలు సంవత్సరాలు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు మనుషులు. అందుకని శాస్త్ర జ్ఞానం లేకపోతే వాడు అంధుడితో సమానం. అంధుడు ఎలాగైతే కళ్ళు లేకపోతే నడవలేడో, శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు కూడా జీవితం అనేటటువంటి ఈ యొక్క ఈ సముద్రాన్ని ఈదలేరు. శాస్త్రజ్ఞానం లేని వాడు తట్టుకోనే లేడు అసలు. అందుకనే కింద మీద పడి కష్టపడుతూ ఉంటారు అందరూ. అయ్యో కష్టం వచ్చింది, అయ్యో బాధ వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి ఉప్పిన వస్తూనే ఉంటుంది, దానికి అంతం లేదు. అందుకని గురువు, శాస్త్రం, ఈశ్వర ఈ మూడు తప్ప ఎవరు సంబంధమే ఉండకూడదు. అందుకని ధ్యానం చేసేటప్పుడు అబ్బాయి అమ్మాయి మనసులోకి వస్తారు, మనవరాలు మనవడు. లేకపోతే మనం ఏం చేస్తాం, ధ్యానంలో చేసేటప్పుడు అబ్బాయిగా అని అమ్మగా కూర్చుంటారు ధ్యానంలో, పిల్లలు జ్ఞాపకం వస్తారు. భార్యగా ధ్యానం చేస్తే భర్త గురుకు జ్ఞాపకం వస్తాడు. తల్లిగా ధ్యానం చేస్తే పిల్లలు జ్ఞాపకం వస్తారు. కూతురుగా ధ్యానం చేస్తే అమ్మ జ్ఞాపకం వస్తుంది. అందుకని నేను కూతుర్ని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు, కొడుకుని కాదు, ఎవరికి ఏ సంబంధం లేదు నాకు ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు. ఈశ్వరుడితో తప్ప నాకెవ్వరితో సంబంధం లేదు. ఎంత ప్రియమైన భార్య అయినా సరే నాకు సంబంధం లేదు. ఎప్పుడు అరగంట సేపు ధ్యానం చేసేటప్పుడు నేను ఎవరితో సంబంధం కలిగి ఉన్నాను? మహాసంబంధం ఉంటే గురు, ఈశ్వర, అంతేగాని ఇంకెవ్వరూ లేదు. ఇంకా ధ్యాన పరాకాష్ట కిందప్పుడు ఈవెన్ గురు, శాస్త్రం కూడా. నా శాస్త్ర నా శిష్య, నా శాస్త్ర నా శిష్య నా శాస్త్రం అంటే ఎవ్వరూ లేదు. ఆ స్థితికి వెళ్ళాలన్నమాట. అంతకు వెళ్లే ముందు వరకు గురువు కావాలి, శాస్త్రం కావాలి, ఇవన్నీ వదిలిపెట్టాలంటే. లేకపోతే వదిలిపెట్టరు, పట్టుకొని పీకుతూనే ఉంటారు. ప్రపంచం మనల్ని లావుతూనే ఉంటుంది. అది కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ప్రశాంతాత్మ విగత భీహి, భయం లేకుండా ఉండాలి, ధైర్యం కావాలి మనస్సుకి. మనస్సు బలహీనతతో ఎప్పుడు పిరికితనంతో ఉంటుంది మనస్సు. తనకేమైపోతుందో ఏమైపోతుందో అనే భయం, భవిష్యత్ ఎలా ఉంటుందో. ధ్యానం చేసేటప్పుడు అదంతా ఎందుకు నీకన్నా అప్పుడే గుర్తుకొస్తాయండి, ధ్యానం చేసేటప్పుడే అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటున్నారు విగత భీహి, భయం ఉండకూడదు. ఆత్మచింతన చేసేవాడికి ఆత్మకు భయం ఏమిటి అసలు? ఈ శరీరం నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్త అని నాహం, నేను కాదు కదా ఇది. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రం, నా తీర్థం, నా వేద, నా యజ్ఞ, ఇవన్నీ నేను కానప్పుడు ఎందుకు భయపడాలి నేను? అంతటి ఆలోచన రావాలి అంటే మన సమయాన్ని ఎంత ఇస్తున్నాం శాస్త్రానికి అని ముఖ్యం. ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాం? అందుకని 100 సార్లు నమస్కారం చేస్తే గురువుకి ఏమవుతుందంటే పొట్ట తగ్గుతుంది అంతేగాని జ్ఞానం రాదు. నిజమైన నమస్కారం ఏమిటి గురువుకి అంటే, గురువు మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యాన్ని ప్రతి మాటని నేను విని చెవులలో మనసులో వేసుకొని దాన్ని పాటించాలి. అది పాటిస్తే నిజమైనటువంటి నమస్కారం, నిజమైన గురుదక్షిణ. అది నాకు మేలు చేస్తుంది. నేను ఆ శాస్త్ర ఫలితాన్ని పొందినప్పుడు నా గురువు సంతోషిస్తాడు. అంతేకాని గురువు పట్టుకుని గురువు గురువు గురు 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 అంటుంటే ఎంతకాలం పోయినా మనకు జ్ఞానం రాదు. గురువు చెప్పేటంటే విషయాన్ని ఆకలింపు చేసుకోవడానికి నాకు కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి మనం చూసుకుంటూ ఉండాలి ప్రతిసారి. నాలో అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఈ అహంకారం ఇవన్నీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మనుషుల్ని ఆదరించడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా లేవా నాలో, ఇవన్నీ చూస్తున్నది శాస్త్రం. దానికి నేను తయారుగా ఉన్నప్పుడే బ్రహ్మచార్య వ్రతే స్థిత, వ్రతం అన్నారు చూడండి ఇక్కడ. బ్రహ్మ అంటే వేదం, చారి అంటే చరించడం. ఉదయాన్నే లేవంగానే మన ఉపనిషత్తులు, భగవద్గీత, నోట్స్ చదవడం, పుస్తకం తీసి ఏం చెప్పారు స్వామిని కూర్చొని ఒకసారి నెమరు వేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ ఎంత సమయం దొరికితే అంతసేపు శాస్త్రం. బ్రహ్మచారి వ్రతం అన్నారు. వ్రతం అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా చేస్తామా లేదా? ఇది వ్రతం అండి, మానేస్తే పాపం వస్తుందంటారా లేదా? అదేవిధంగా బ్రహ్మ విచారణ, శాస్త్ర విచారణ కూడా వ్రతంగా కావాలి. అంతేకాని ఏదో క్లాసుకు పోతున్నాం అంటే పోతున్నాం, సాధన క్యాంప్ ఉందంటే పోతాం, అన్ని పోతాం, ఎక్కడికి పోయినా పోతూ ఉంటాం. ఏమిటి ప్రయోజనం? ప్రశాంతంగా ఉంది ఆ కాసేపు ప్రశాంతత, మళ్ళీ మామూలు స్థితికి వస్తాం. కనుక అందులో వ్రతంగా భావించాలి దాన్ని. ఎందుకని సాధనా క్యాంప్ అంటే వ్రతం. వ్రతంలో ఉండేటప్పుడు ఏం చేస్తారు? ఈ అయ్యప్ప స్వామి వ్రతం చేసే వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఆ 40 రోజులు నలుపు గాని బ్లూ గాని కాషాయం గాని కట్టుకుంటారు. అదే ఆ సంవత్సరాన్ని బట్టి. ఎందుకు? అది ఒక వ్రతం, ఒక నియమం. అందుకని క్యాంపులో ఉన్నప్పుడు కూడా వైట్ డ్రెస్ వేసుకోండి అన్నది వ్రతం అది. అంతేగాని మీరందరూ వైట్ డ్రెస్ వేసుకుంటే నాకేమిటి ప్రయోజనం? మీ మనస్సు ఇవాళ ఏం కట్టుకున్నామా, రేపేం కట్టుకుందామా, ఈ డిజైన్ కట్టుకున్నామే, మళ్ళీ కట్టుకున్నామా, ఇన్ని ఆలోచనలు వస్తాయి. అదే 4 వైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏ ఆలోచన ఉండదు. అది వ్రతం. వైట్ డ్రెస్ వేసుకోవడం అనేది వ్రతం, వ్రతంగా స్వీకరించాలి. వాళ్ళేమనుకుంటారా, వీళ్ళు అనుకుంటారా, ఏం చూస్తారు, అదే ఇవన్నీ ఉండకూడదు. వ్రతం చేసేటప్పుడు వాడు అనుకుంటున్నాడే, అయ్యప్ప గుడికి వెళ్ళేవాడు, నేను ఈ కాషాయం కట్టుకుంటే ఏమనుకుంటారు, లేకపోతే ఈ బ్లూ డ్రెస్ వేసి నలుపు డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు అనుకుంటున్నాడు. గర్వంగా వేసుకుంటున్నాడు, ఆనందంగా, ఒక గొప్పగా వేసుకుంటున్నారా లేదా? వాళ్ళు క్యాంప్ లో తెల్ల డ్రెస్ వేసుకోవడానికి మనం ఎందుకు అనుకోలేము అట్లా? అందుకని గురువు కూడా చెప్పలేరు. వాళ్ళు వ్రతం అనుకున్నంతసేపు వాళ్ళకి అనిపిస్తే తప్ప ఇది ఎవరు బలవంతం చేస్తే వేసుకునేది కాదని, ఎవరి కోసమో వేసుకునేది కాదు, ఏదో నా కోసం అని చెప్పి కాసేపు అట్లా మనసులో చెప్పారు కదా స్వామి నేను వేసుకునేది కాదు. దేవుడి దగ్గర కూర్చొని వాళ్ళు ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుని 40 రోజులు వేసుకుంటున్నాడా లేదా చూడండి మరి. ఎందుకని? దీక్ష, వ్రతం. అదేవిధంగా వేదాంతం చదవడానికి కొన్ని నియమాలు, కొన్ని ఆచరణ మనం మనకు పాటించుకుంటే, శాస్త్రంలో నిక్కచ్చిగా చెప్పకపోయినా కూడా మనం పాటిస్తే మనకు మంచిది. మీరు చూసారు కదా ఆశ్రమంలో అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు. కారణం ఏమిటంటే మనస్సుని విగ్రహం చేయడానికి ఈజీ, అంతే తప్ప అదేదో పెద్ద పర్టికులర్ డిసిప్లిన్ అని కాదు. వ్రతం అనేది మనకు మనం పెట్టుకునేదే కానీ ఎవరో మనల్ని మీద విధించేది కాదు కదా. ఎవరైనా వచ్చి రేపు నువ్వు ఉపవాసం ఉండాలని చెప్తారా, లేకపోతే నేను నువ్వే ఉపవాసం ఉండాలనుకుంటారా చెప్పండి? ఉపవాస వ్రతం మనల్ని ఉపవాసం ఉండమని ఎవరిని చెప్తారా? మనమే ఉంటామా? మనమే ఉంటాం. వ్రతం అనేది మనకు మనం నిర్ణయించుకొని ఉండేటటువంటి. కనుక బ్రహ్మ అంటే వేదం, చారి అంటే అందులో చదువుతూ ఉండడం అన్నమాట. బ్రహ్మచారి వ్రతే స్థిత, అంతేగాని ఇక్కడ గృహస్థుడని కాదు అర్థం. ఆత్మచింతనయందే వ్రతంగా కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సాధన అంటే సాధన, క్యాంప్ అంటే సాధన, ఇంటెన్స్ సాధన, మౌనం చింతన, ఆత్మచింతన, అది సాధన అంటే. ఆ సాధన క్యాంపులో నేను వెళుతున్నానంటే అది ఒక వ్రతం. సాధన చేయడానికి వెళుతున్నా, ఆ సాధన చేసేటప్పుడు ఎంతగా పాటించగలిగితే అంతగా పాటిస్తాను అని. అట్లాంటి నియమం అన్నమాట ఇక్కడ. ధ్యానం చేసే ముందు మనస్సుని అలా బ్రహ్మచింతనం ఉంచాలి. మనస్సంయమ్య మచ్చిత్త, మనస్సుని సంయమనం చేసి, సంయమ్య అంటే మనస్సును నిగ్రహించి, మచ్చిత్త మనస్సుని ఆ వృత్తి ఇవన్నీ కూడా మిగతా ఆలోచనలన్నింటినీ కూడా తీసేసి ఆత్మవృత్తి ఆ ఆలోచనే రావాలి. సచ్చిత్ ఆనంద ఆత్మ, సచ్చిత్ ఆనంద ఆత్మ అనే వృత్తి రావాలి మనస్సులో. అది రావాలంటే మనం తెలుసుకోవాలి, ముందు వినాలి గురువు దగ్గర. సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, బాహ్యంలో మనం చూసేవాడిని సత్తు సత్తుగా తెలుసుకొని ఈ ప్రాణంలో సిత్తుగా గ్రహించాలి. అలా గ్రహించడమే మనస్సంయమ్య. మనసహ వృత్తి ఉపసంహృత్య అంటే బాహ్య ఆలోచనని వదిలిపెట్టి ఆత్మ ఆలోచనే ఉండాలి. మచ్చిత్త నాయందే మనసును నిలిపి, నాయందే అంటే ఆత్మయందు అని అర్థం. కృష్ణ పరమాత్మ, పరమాత్మ ఎవరు? ఆత్మస్వరూపం. ఆయన ఎందే మనస్సును నిలిపి మత్పరహ అంటే చైతన్య స్వరూపాన్ని, ఒక ఆ చైతన్యమే ఆత్మస్వరూపమే నేను అని నేను తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి సంకల్పం మత్పరహ అని అర్థం. ఆ పరమాత్మలో నేను ఐక్యం కావడమో లేకపోతే పరమాత్మ నేనే అని గ్రహించడమే అల్టిమేట్ గోల్గా ఉండాలి, అది విషయం. అలా ఉండేవాడు చాలా తక్కువ, మనుష్యాణం సహస్రేషు ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. జ్ఞాని అంటే ఎవరనుకున్నారో తెలుసా? ఇప్పుడు జ్ఞాని అంటే ఎప్పుడు ఆత్మచింతనంలో ఉంటాడు, చూసేదంతా కూడా సర్వం ఆత్మమయం. ఆ జ్ఞానికి మనకేం కావడం లేదు మామూలు మనుషులకే, అంటే వాళ్ళ మనస్సు బాహ్యంగా పోయింది, ఆత్మమిందు లేదు. అలా చెప్పే గురువు కావాలి, చెప్పే గురువు ఉన్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోగలగాలి, అది విషయం. మత్పరహ మత్చిత్త అంటే పరమేశ్వరుడు అంటే ఆత్మయందే, నన్ను గురించి ఆలోచిస్తూ అహం పరహ యస్య సహ, నేనే ఎవరికైతే నేను ఎవరికి గమ్యముగా ఉన్నానో అతడు. మత్పరహ అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నేను ఆత్మస్వరూపాన్ని, హే అర్జున ఈ ఆత్మస్వరూపమే ఎవరికైతే గమ్యముగా ఉంటుందో అంటే వారికి కూడా ధ్యానం చేసేటువంటి వాళ్లకు కూడా ఆత్మ నా స్వరూపం అనేటువంటి గమ్యాన్ని వాళ్ళు తెలుసుకొని ఉండాలి. అటువంటి వ్యక్తి మత్పరహ. అలా చెప్పకుండా వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణుడే గతి అన్నట్టుగా ఉండేవాడే మత్పరహ అని చెప్పి చెప్తారు వాళ్ళు. అలా ట్రాన్స్లేట్ చెప్తారు, పుస్తకాలు కూడా అట్లాగే రాస్తారు, కానీ అది కాదు అర్థం. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పే అర్థం వేరు, ఉపనిషత్తుల అర్థం వేరు. మామూలు మనుషులు వాళ్లకు అర్థమైనట్టుగా మంద అధికారులు ఉన్నారు కదా, కృష్ణుడే సర్వం, కృష్ణుడే నువ్వు అనుకుంటే నువ్వు కృష్ణుడే ఐక్యం అయిపోతావు అంటారు. కృష్ణుడేమంటున్నాడు, అసలు నాకు రూపమే లేదు, నాలో వచ్చి ఎక్కడ ఐక్యం అవుతావు, నా రూపం ఆత్మ రూపం రా, నువ్వు ఆల్రెడీ ఆత్మే అయి ఉన్నావు, ఆ ఆత్మ నువ్వే అని తెలుసుకో అని ఆయన చెప్తున్నాడు. పాపం ముట్టుకుంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే ఆహా నువ్వు అట్లా చెప్పినా సరే నాకు మాత్రం నువ్వు రూపమే కావాలని చెప్పి పట్టుకుంటాం మనం. ఎంత పిచ్చోళం చూడండి మనం. అందుకని ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ, పాపం ఫోన్ వదిలిపెట్టిపోతాడు. ఇటు చూసుకుంటాడు జ్ఞాని చూసుకుంటాడు కృష్ణ పరమాత్మ, వీడినే చూస్తాడు, ఎంతసేపు చూస్తాడు, మూర్ఖుడు కదా మందాధికారి. వస్తాడు చిన్నగా ఎప్పుడో తాపేరు నడక నడిచి వస్తాడు ఎప్పుడో అని చెప్పి కృష్ణ పరమాత్మ జ్ఞాని వైపే ఉంటాయన్న దృష్టి అంతా కూడా. ఎందుకంటే జ్ఞాని ఒక్కడే కృష్ణుడిని దూరం చేయకుండా తనలోనే చూస్తున్నాడు. ఈ పిచ్చోడు ఏం చేస్తున్నాడు మందాధికారి, కృష్ణ 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 అని పిలుస్తున్నాడు. జ్ఞాని ఏం చేశాడు, కృష్ణ నువ్వు ఎక్కడున్నావు, నాలోనే ఉన్నావు, నేనే కదా అని గోపికలు తెలుసుకున్నారు. అఖిల దేహీనాం అంతరాత్మ ధృక్ అన్నారు. నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహీనాం అంతరాత్మ ధృక్. ఏ కృష్ణ, నువ్వు గోపిక పుత్రుడి కాదు, యశోద పుత్రుడి కాదు. నఖలు గోపికానందనో భవాన్ ఎవరు నువ్వు తెలుసా? మాకు తెలుసు. అఖిల దేహీనాం అంతరాత్మ, నువ్వు అన్ని దేహాల్లో ఉన్న అంతరాత్మవి నువ్వు. అప్పుడు మాలో ఉన్నావు కదా ఆత్మరూపంగా, నువ్వు మాకు దూరంగా ఎక్కడున్నావు? అసలు చూడండి, గోపికలు చెప్పింది మనం వింటామా? వినం, దాండియా ఆడతాం. గోపిక కృష్ణుడు దాండియా ఆడతారు కానీ గోపికలు చెప్పినటువంటి మహావాక్యం అది, గోపికలు చెప్పిన మహావాక్యం అండి ఆ ఒక్క వాక్యం చాలు. గోపిక అంటే ఎవరనుకున్నారు? జ్ఞానులు వాళ్ళు. అది నిజమైన భక్తి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆ భక్తికి? ఏకరూపంలో నుంచి, కృష్ణ ఏకరూపాన్ని పూజించి అంతటా కృష్ణుడిని చూసి ఆత్మని గ్రహించారు. ఎప్పుడు గ్రహించారు? వాళ్ళ అహంకారాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ అభిమానాన్ని వదిలిపెట్టాడు. వాళ్ళ శరీర ధ్యాస, మన ధ్యాస, గృహ ధ్యాస ఏమీ లేదు వాళ్ళకి. అంతటి ధ్యాస అనాత్మ మీద వాళ్ళకు పోయింది, కనుకనే వారికి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. మనకు పోదే క్లాస్ మీద, క్లాస్ విన్నా కూడా. అందుకని భక్తిలో కరిగిపోవాలి మొదట మనిషి. భక్తి 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 నిండిపోవాలి మనసు. ఆ శుద్ధమైన భక్తిలో అప్పుడేమవుతుందంటే మనకు అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గినప్పుడు గురువు చెప్పే వాక్యాలు మనకు వంట పడతాయి. మన అహంకారం పోనంత వరకు గురువు మాట్లాడినా కూడా మనకు జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే ఏమవుతుందంటే దుఃఖపడుతూ ఉంటాం ప్రతిసారి. మత్చిత్త మత్పర మనస్సంయమ్య, సంయమనం చేశావు మనస్సుని, ఎక్కడ పెడతావు? కాబట్టి కంట్రోల్ చేశానండి మనస్సుని, ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటారు, ఏయ్ నా మీద ఉంచు, ఆత్మస్వరూపం మీద ఉంచు. మత్చిత్త మత్పర, ఎప్పుడు? సంయమనం చేసిన తర్వాత ఆ మనస్సుని ఆత్మనైన నాయందు నిలుపు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం, ఎప్పుడు చేయాలి ఈ ధ్యానం? ఎప్పుడు చేయమంటారండి? ముహూర్తం ఎప్పుడు అన్నట్ట.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మస్తం స్థామది గచ్చతి. ఏవం యుంజన్, ఈ విధంగా ధ్యానానికి తయారయ్యి అన్ని రెడీగా పెట్టుకొని ధ్యానం మొదలుపెట్టాడు. ఆత్మానం, తనను తాను సిద్ధం చేసుకున్నాడు. శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని అన్నిటినీ ధ్యానానికి ఉపక్రమిస్తున్నాడు, అన్నిటినీ కలిపి. అలా ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ధ్యాన విషయం ఆత్మ మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు చేయాలట? అలా యదా నియత మానస, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయాలట. నియత మానస అంటే మనస్సును నిగ్రహించిన వాడయ్యి యోగి అంటే ధ్యానయోగి. నియత మానస అంటే ఆలోచనలన్నింటినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఆత్మ వైపుకు తీసుకురావాలి, వేరే ఆలోచన లేకుండా. నియత మానస యోగి ఎలా చేయాలి? మన ప్రతి ఆత్మానం యుంజన్, ఆత్మచింతనం చేస్తూ ఉండాలి సదా, ఎల్లప్పుడూ. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఏవం సదా ఆత్మానం యుంజన్ యోగి నియత మానస అంటే మనసు నిగ్రహించిన వాడై సదా ఎల్లప్పుడూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆత్మచింతనం చేస్తూ ఉంటే ఆయన శాంతిం నిర్వాణం అధిగచ్చతి, శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఉపరతి. ఉపరతి అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని శాంతంగా. మస్తం స్థాం, నా ఆత్మస్వరూపాన్ని, ఆత్మశాంతిని, నిర్వాణ పరమాం అంటే విదేహముక్తిని, జీవించి ఉండగానే జీవన్ముక్తి ఫలమైనటువంటి శాంతిని, ఆత్మశాంతిని, ఆత్మస్వరూపాన్ని పొందినవాడై నిర్వాణ పరమాం, ఆ జీవితం అయిపోగానే విదేహముక్తిని పొందుతాడు. దీపం కూడా ఆరిపోతే నిర్వాణం అంటారు చూసారా, ఆ నూనె అయిపోతే నిర్వాణం అంటారు. అదే విధంగా మన కర్మలు అయిపోయినాయి అనుకోండి, అయిపోగానే ఈ శరీరం కలిసిపోతుంది పంచభూతాల్లో. అప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది? పరమాత్మలో లీనమైపోతుంది, విదేహముక్తి అంటారు. అది నిర్వాణ పరమాం, నన్ను పొందుతాడు చివరికి అని అర్థం. చనిపోయిన తర్వాత నాలో ఐక్యమైపోతాడు, జీవించి ఉండగా నాలో ఐక్యమై జీవిస్తూనే ఉంటాడు ఉన్నంతకాలం.
నాత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నతః నచాపి స్వప్నశీలస్య జాగ్రతో నైవ సార్జున.
ఈ 10 నుంచి 15 శ్లోకాల వరకు అంతరంగ సాధనాలు చెప్పారు. మళ్ళీ కృష్ణ పరమాత్మ బహిరంగ సాధనానికి వస్తున్నారు. ఏమిటి ఆ బహిరంగ సాధనములు అంటే, ఇంకా కొన్ని డిసిప్లిన్స్ చెప్పవలసి ఉన్నవి. 5వ శ్లోకానికి ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అంటున్నారు. ఈ ధ్యానం చేయాలనుకున్న వాడు ఎలా ఉండాలి? అతిగా నిద్రపోయేవాడు ధ్యానానికి పనికిరాడు, అసలు నిద్రపోకుండా ఉండేవాడు ధ్యానానికి పనికిరాడు, అతిగా తినేవాడు ధ్యానానికి పనికిరాడు, అసలు తినకుండా ఉపవాసాలు చేసేవాళ్ళు ధ్యానానికి పనికిరారు. మరి ఎవరయ్యా పనికి వస్తారంటే మోడరేట్, ఎవరైతే మితంగా అన్ని పాటిస్తుంటాడో. నా అత్యశ్నతస్సు యోగః అస్తి. అతి అశనః, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్య మధ్యలో తింటూనే ఉంటారు చూడండి, అతిగా తింటుంటారు కొంతమంది. రుచి రుచి ఆపలేము టంగ్ని. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అని ఒక నిగ్రహం లేకపోయిన వాళ్ళకి ధ్యానానికి వాళ్ళు అనర్హులు అన్నారు. అంటే నాలుకని కంట్రోల్ చేసుకో. నా అత్యశ్నతస్సు, అత్యశ్న అంటే అతిగా తినేవాడు. అతీత్య అశ్నత అత్యశ్నత అంటే అవసరానికి మించి తినేవాడు, అతిగా తినేవాడు అని అర్థం. నా అనశ్నత అసలు తిననివాడు, ఉపవాసం ఉపవాసం అంటూ ఉంటే ఏకాదశి ప్రథమం ఉపవాసం ద్వాదశి ఉపవాసం చెప్పేసి కొంతమంది ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. తలనొప్పి వచ్చి మైగ్రేన్లు వచ్చి అల్సర్లు వచ్చి బాధపడుతుంటారు. తర్వాత అతిగా ఉపవాసాలు చేసేవాళ్ళు కొంతమంది, అతిగా తినేవాళ్ళు కొంతమంది, వీళ్ళిద్దరు అనర్హులు అంటున్నారు. ధ్యాన యోగం చేయడానికి శాస్త్రం చదవడానికి వీళ్ళు అనర్హులు. కనుక ఆ బలహీనత మన దగ్గర ఉంటే ఏం చేయాలి? ముందు ఊరయ్యేది అశనేన అర్థం. శాస్త్రం చెప్తుంది మీ యొక్క ఉదరాన్ని పొట్టని సగంతో నింపాలి, ఆహారంతో పూర్తిగా నింపకూడదు. ఊరయ్యేది అశనేన అర్థం, భోజనం సగం వరకే పొట్టలో వేయాలి. తర్వాత తృతీయం ఉదకేన చే, ఆ 3వ భాగం ఒక పావు వంతు నీటికి నీరు తాగాలి. సగం భోజనానికి, 1/4 వంతు పావు వంతు నీళ్లకి. ఈ పావు వంతు ఏం చేస్తాను, ఇంకో 2 దోశలు తింటాను అనకూడదు. ఈ పావు వంతు ఈ 3/4 భాగం తిరగడానికి కావాలి కదా చోటు. వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్, ఇంకా 2 దోశలు తినగలనన్నప్పుడు లేచిపో అక్కడి నుంచి, ఇంకా 2 ఇడ్లీ తినగలనన్నప్పుడు లేచిపో అక్కడి నుంచి, కూర్చో వాకు, ఖాళీ ఉంచుకో కొంచెం. ఊర ఏత్ అచనేనార్థం తృతీయం ఉదకేన ఉదకేన చ వాయో సంచరణార్థ, వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్. అలా పాటించాలి, చాలా కష్టం. 4 గంటలు నిగ్రహిస్తే జయం, లోకాన్నంతా నిగ్రహించినట్లే. మాట్లాడే 4 తినే 4, 2 పనులు చేస్తుంది ఇది. అన్ని ఇంద్రియాలు 1 పని చేస్తుంటే ఇది 2 పనులు చేస్తున్నది. వాట్ టు టాక్, వెన్ టు టాక్, హౌ టు టాక్, హౌ మచ్ టు టాక్, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, నియమం ఉండాలి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, నియమం ఉండాలి. అలా లేనప్పుడు ఏమి ప్రయోజనం ఉండదు. అర్థమైందా? అందుకని ముందు వెయిట్ చూసుకోవాలి, ఎన్ని కిలోలు ఉన్నాను ఎక్స్ట్రా తగ్గించుకోవాలి, వెంటనే వెయిట్ తగ్గాలి. ఎన్నిసార్లు అనవసరంగా మాట్లాడుతున్నాను తగ్గించుకోవాలి. ఈ 2 చేస్తే మిగతావన్నీ వాటందరూ అదే వస్తాయి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.